आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इनएक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
నమస్కారం, నేను రవీష్ కుమార్. వినోద్ కుమార్ శుక్ల గురించి అందరూ రాశారు. వారు సహజంగా సరళంగా ఉండేవారని. ఆయన గురించి రాసినప్పుడల్లా సాధారణం, సహజం మరియు సరళం అని ఖచ్చితంగా రాస్తారు. ఆయన కోప్పడేవారని, విసుక్కునేవారని ఎవరూ రాయలేదు. ఉప్పు తక్కువైతే పప్పు విసిరేసేవారనిగాని, హోటల్ బాగోలేకపోతే నిర్వాహకులను తిట్టేవారనిగాని ఎవరూ రాయలేదు. ఫేస్బుక్లో పోస్టులు రాసేవారు కాదు, వాట్సాప్లో ఎవర్నీ బ్లాక్ చేసేవారు కాదు. ప్రతిరోజు తన స్నేహితులతో ఫోటోలు దిగి పోస్ట్ చేసేవారు కాదు. ఎవరి పోస్టునో చూసి సైలెంట్గా లైక్ కొట్టి వచ్చేవారు కాదు. ట్విట్టర్లో రీట్వీట్ చేసేవారు కాదు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్లు కూడా పంపేవారు కాదు. ఎవరూ వీటి గురించి రాయలేదు. వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎవరూ చెప్పలేదు.
ఈ కాలంలో మనం, మీరు ఇంతగా ఇవే పనులు చేస్తున్నప్పుడు వినోద్ కుమార్ శుక్ల అవన్నీ ఎందుకు చేసేవారు కాదు? రాస్తూ ఉండేవారు. రాయడానికి ముందు మౌనంగా ఉండేవారు. రాసిన తర్వాత డప్పు కొట్టుకునేవారు కాదు. ఇది నేను రాశాను, కాస్త చదవండి అని. ఎప్పుడూ తన పుస్తకాన్ని ఇతరులకు బహుమతిగా ఇస్తూ ఫోటోలు పెట్టేవారు కాదు. ఆయన మరణం తర్వాత అందరూ ఆయన రాతలను గుర్తు చేసుకుంటున్నప్పుడు నేనిక్కడ ఎక్కడో దూరంగా ఉండి ఇదే ఆలోచనలో చిక్కుకున్నాను. రాయడం సరే, అది కాకుండా వినోద్ కుమార్ శుక్ల ఇంకేం చేసేవారు? మీరు ఉద్యోగం చేస్తారు కదా, ఉద్యోగం చేయడం సరే, అది కాకుండా ఇంకేం చేస్తారు? నోయిడాలో ప్లాట్ బుక్ చేస్తారు, కట్నంలో ఫ్లాట్ అడుగుతారు, కరోల్బాగ్ నుండి కొన్న నాసిరకం పేస్టల్ కలర్ షేర్వాణీని గొప్పది అనుకుని వేసుకుంటారు.
మిగతా రోజుల్లో బరిటో, ఎంచిలాడా, బ్రుషెట్టా లాంటివే తింటారు. అందుకే పెళ్లి రోజున మాత్రం గుర్తుపెట్టుకుని బ్యాంక్వెట్ హాల్లో దాల్ మఖానీ, నాన్ ఖచ్చితంగా తింటారు. తర్వాత పెళ్ళయ్యాక వైష్ణోదేవి యాత్రకు వెళ్ళిపోతారు. వినోద్ కుమార్ శుక్లా రాయడం తప్ప ఇంకేం చేసేవారు? వినోద్ కుమార్ శుక్లా ప్రధానమంత్రి మోదీ ప్రసంగం వినేవారా? ఎవరైనా ఆయనను ఈ ప్రశ్న అడిగారా? ఆయన చనిపోయాక వినోద్ కుమార్ శుక్లా మన్ కీ బాత్ వింటున్నారని, వింటున్న ఆయన ఫోటోను ప్రధానమంత్రి ట్వీట్ చేస్తున్నారని ఎవరూ ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. నేను మన్ కీ బాత్ వింటున్న ఎన్నో ఫోటోలను చూశాను. వాటిలో వినోద్ కుమార్ శుక్ల కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇంతమంది మన్ కీ బాత్ వింటున్న ఫోటోలు అప్లోడ్ చేసినప్పుడు వాటిలో వినోద్ కుమార్ శుక్లా ఫోటో ఎందుకు లేదు? మన్ కీ బాత్ వినేవాళ్లను ఎవరైనా అడిగారా వాళ్లు వినోద్ కుమార్ శుక్ల రచనలు చదువుతారా అని?
వినోద్ కుమార్ శుక్ల గొంతు వినిపిస్తుందా? బింబాల రచయిత, దృశ్యాలలో ఆలోచించే వ్యక్తి. తన కాలపు అతిపెద్ద దృశ్యాన్ని మిస్సయ్యారా? లేక ఆయన చూడలేదా, వినలేదా? మన్ కీ బాత్ వినడం కూడా రాజకీయాల సైనిక విన్యాసం కావచ్చని. ఏ కాలంలోనైనా ఎవరూ ఎవరి మాటా వినరు. గాంధీకి కూడా ఫిర్యాదుండేది తన మాట ఎవరూ వినడం లేదని. ప్రధానమంత్రి మోదీని వినేవాళ్లు మాత్రం ఫోటోలు దిగి నేషనల్ ఆర్కైవ్స్ కోసం రికార్డు సృష్టించారు, మేము మిమ్మల్ని వింటున్నాము అని. ఎవరైనా వినోద్ కుమార్ శుక్లని ఇలా గుర్తుంచుకుంటారా? ఆయన ఒక్క మన్ కీ బాత్ కూడా వినలేదని. మన్ కీ బాత్ ప్రసారమైనప్పుడల్లా వినోద్ కుమార్ శుక్ల బహుశా అడవుల్లోకి వెళ్ళిపోయుంటారు, లేదా గదిలో బంధించుకుని ఉంటారు. ఇదే ఆయన నిరసనయ్యుంటుంది. ఎవరూ అడగలేదు. వినోద్ కుమార్ శుక్లని నేను ఎలా గుర్తుంచుకోవాలి?
వినోద్ గారు ఏ బింబాలను, దృశ్యాలను సృష్టించేవారో వాటిని ఈ దృశ్యమాధ్యమంలో ఎలా గుర్తుచేసుకోవాలి? ఆయనను గుర్తుచేసుకునేలా ఏదైనా వీడియో చేయడం సాధ్యమేనా? ఆయన రాతలు ఎంత సాధారణమైనవంటే వాటిని మహత్తరమైనవి అని అనలేము. అలాగని మహత్తరమైనవి అంటే ఆయన రాతలు సాధారణమైపోతాయి. నేను ఆయన్ని గుర్తుచేసుకుంటూ ఈ కాలంలో ఒక కవిని లేదా రచయితను గుర్తుచేసుకోవడం ఎంత సులభమో తలుచుకుంటున్నాను, బింబాలు మరియు దృశ్యాలు లేకుండా. మరణవార్త తెలియగానే అందరికీ బాధ కలిగింది. ఈ వార్త ప్రపంచం మొత్తానికి వెంటనే తెలిసిపోయింది. ఒక ఫోటో బయటకు వచ్చింది. దాని ద్వారా ఆయన ఎప్పటినుండి ఎప్పటివరకు ఈ ప్రపంచంలో ఉన్నారో తెలుస్తుంది. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు. జనం వెంటనే ఏదో ఒకటి రాస్తారు, బాగా రాస్తారు. కాని సోషల్ మీడియా లేని కాలంలో ముక్తిబోధ్ మరణించినప్పుడు సాహిత్య పాఠకులు తమ శోకాన్ని ఎలా వ్యక్తపరిచి ఉంటారు
స్నేహితుడికి ఉత్తరం రాసి ఉంటారు లేదా ఆయన రచనలను కొనుక్కొని ఉంటారు. ఈ వీడియో చేస్తున్నప్పుడు వినోద్ కుమార్ శుక్లా మరణవార్త తెలియగానే మౌనమైపోయిన వారందరినీ నేను తలచుకుంటున్నాను. వారికి కూడా ఆఘాతం కలిగింది, కాని వారేమీ రాయలేకపోయారు. భారతదేశ వార్తాపత్రికలలో సంస్మరణ వ్యాసాలు, ఒబిచ్యూరీ రాస్తారు, కాని న్యూయార్క్ టైమ్స్లాగా సంస్థాగతంగా ప్రతిరోజు రాయరు. కేవలం రచయితలు, నాయకులు, సినిమా తారలమీదు మాత్రమే రాయరు. న్యూయార్క్ టైమ్స్ ఒబిచ్యూరీ కాలంలో అచ్చవడానికి మార్క్వేజ్ అయ్యుండాల్సిన అవసరం లేదు, లేదా వినోద్ కుమార్ శుక్లా కావాల్సిన అవసరం కూడా లేదు. గూగుల్ సెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే న్యూయార్క్ టైమ్స్లో ఇలాంటి పొడవైన ప్రొఫైల్ అచ్చవడానికి డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది. 83 ఏళ్ల జాన్ ఈ ఆల్సన్ గురించి ఎవరు గుర్తుంచుకోవాలనుకుంటారు?
కాని ఆయన మరణంపై ఆ పత్రిక రాసింది. ఆయన ఇంధనరంగ నిపుణుడని, అప్రతిష్టపాలైన ఎన్రాన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టవద్దని సలహా ఇస్తే ఆ కంపెనీ ఆయనను ఉద్యోగం నుండి తీసేసిందని రాసింది. ఆయన చేసిన ఆ నిరసనను పత్రిక గుర్తుపెట్టుకుంది. వినోద్ కుమార్ శుక్ల చనిపోయిన రోజే న్యూయార్క్ టైమ్స్లో రాబర్ట్ ఈ మనుచిన్ సంస్మరణ వ్యాసం అచ్చయింది. 92 ఏళ్ల రాబర్ట్ మనుచిన్ వాల్స్ట్రీట్ ఆటగాడు. షేర్బజార్లో డబ్బులు పెట్టేవారు, పెట్టించేవారు, బోలెడు సంపాదించారు. ఏలబునించి న్యూయార్క్ టైమ్స్ 1940 జనాభా లెక్కల రికార్డు చూసి ఆయన బాల్యం సిరిసంపదలలో గడిచిందని రాసింది. అప్పట్లో వారింట్లో గవర్నెస్ మరియు పనిమనిషి ఉండేవారట. షేర్ల ప్రపంచం నుండి రిటైర్ అయ్యాక మనుచిన్ కళాఖండాలను సేకరించడం మొదలుపెట్టారు. అక్కడ కూడా బాగా సంపాదించారు.
ఆయనన్నారు, నేను కళను ఎందుకు కొంటానంటే నాకు కళ అంటే ప్రేమ, ప్రేమ మరియు ప్రేమ. 2013లో ఆయన ఈ మాట అన్నారు. 2013లోనే హిందీ పత్రిక పాఖీ సంపాదకుడు ప్రేమ్ భరద్వాజ్ వినోద్ కుమార్ శుక్లాపైన ఒక ముఖ్యమైన ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. ఆయన గురించి జనం రాశారు, మాట్లాడారు, ప్రచురించారు. కాని వినోద్ కుమార్ శుక్లా 2013లో రాకేష్ శ్రీమాల్ అడిగిన ప్రశ్నకిచ్చిన సమాధానాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? పాఖీ సంపాదకుడు ప్రేమ్ భరద్వాజ్ ఈ ఇంటర్వ్యూకి పెట్టిన శీర్షిక ఈ మధ్య మిగిలిన పనిలాగా రాస్తున్నాను. ఇదే ఇంటర్వ్యూలో రాకేష్ శ్రీమాల్ వినోద్ కుమార్ శుక్లాని అడుగుతారు, ఈశ్వరుడు మరియు మతం గురించి మీరేమనుకుంటారు? దానికి వినోద్ కుమార్ శుక్లా ఇలా అంటారు, మూఢనమ్మకం నాలో లేదు, మతం ఇంటి లోపల. ఇంకా చెప్పాలంటే మనిషి లోపల ఉంచుకోవాల్సిన విషయం, దాన్ని బయట రోడ్డు మీదకు తేవాల్సిన అవసరం లేదు.
ఇంటి బయట మతం ఉండకూడదు, మతపరమైన స్థలం ఉండకూడదు. బయట అనేది బయటలాగే ఉండాలి, ఇల్లు ఇల్లులాగే ఉండాలి. ఇంటి హాల్ను కూడా బయట ప్రదేశంలాగే అలంకరించాలి, అందులో అన్ని రకాల మనుషులు కూర్చోగలిగేలా. వినోద్ కుమార్ శుక్ల ఇచ్చిన ఈ సమాధానంలో మతరాజకీయాల పట్ల ఉన్న నిరసనను సబ్ కుచ్ హోనా బచా రహేగా చదివినవారే చూడగలరు. కితనా బహుత్ హై కవిత చదివినవారే గ్రహించగలరు. అందులో ఆయన అన్నారు, ఒక చెట్టులో ఎన్నెన్నో ఆకులు, ఒక్కటి కూడా అదనపు ఆకు కాదు. వినోద్ కుమార్ శుక్ల గురించి మాట్లాడుతూ మీరు ఇప్పటి సమయం మరియు సమాచార ప్రవాహం నుండి వేరుగా మాట్లాడలేరు. నాకు తెలుసు, వినోద్ కుమార్ శుక్లమీద చేస్తున్న ఈ వీడియోకి తక్కువ వ్యూసొస్తాయి, తక్కువ మందే చూస్తారు, కొంతమంది మధ్యలోనే ఆపేస్తారు. ఎవరి ఈయన, నేనెందుకు ఈయన మరణం మీద వీడియో చేస్తున్నాను అని. వినోద్ కుమార్ శుక్లని చదివేవాళ్లకి, తెలిసినవాళ్లకి ఈ వీడియో అవసరం లేదు కూడా.
వారికి ఇందులో కొత్తగా ఏమీ దొరకదు, చూసిన తర్వాత తక్కువగానే అనిపిస్తుంది. ఎన్నో పత్రికలు వినోద్ కుమార్ శుక్లమీద ఎన్నో సంచికలు తెచ్చి ఉంటాయి, కాని పాకీ సంచిక అందమైనది. వినోద్ కుమార్ శుక్ల రచనల ప్రపంచాన్ని ఎందరో విశ్లేషించారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే హిందీ సమాజం వినోద్ కుమార్ శుక్లని మర్చిపోయిందని మీరు ఫిర్యాదు చేయకూడదని. అలా ఏమీ లేదు. వినోద్ కుమార్ శుక్ల ఇతర భాషల్లో గుర్తుచేసుకోబడరని కాదు. 2021లో మోహిని గుప్తా కారవాన్ కోసం కవర్ స్టోరీ రాశారు. అది ఇంగ్లీష్ పత్రిక. ఎలాగైతే ఈ మధ్య జలియన్ రైట్ ట్రిబ్యూన్లో రాగ్ దర్బారీని, శ్రీలాల్ శుక్లని గుర్తుచేసుకున్నారో అలా హిందీ రచయితను గుర్తుచేసుకోవడానికి ఇంగ్లీష్ను తిట్టాల్సిన పనిలేదు. కాని హిందీ పత్రికలను తిరగేసి చూడాల్సిన అవసరముంది, వారు వినోద్ కుమార్ శుక్లని ఎలా గుర్తుచేసుకున్నారో అని.
ప్రతి సోమవారం ఇష్టం లేకపోయినా ఉద్యోగానికి వెళ్లే లక్షలాది మంది నౌకర్కి కమీజ్ చదివి ఉండకపోవచ్చు, కాని వాళ్లు ప్రతిరోజూ పనివాడి చొక్కా వేసుకునే ఉంటారు. అందులో సాహెబ్ అంటాడు, అందరి కొలతలకు సరిపోయే చొక్కా తయారవ్వదు, ఒక ఆదర్శవంతమైన నౌకరు కొలతలతో చొక్కా కుట్టించాం, ఇందులో ఇతరులే ఇమడాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంతుబాబుకి, మెహగు మరియు పెద్దబాబు కలిసి ఆ నౌకరు చొక్కా తొడిగిస్తారు. వినోద్ కుమార్ శుక్లా రాస్తారు, నౌకరు చొక్కా ఒక మూస, దానివల్ల ఆదర్శవంతమైన నౌకర్ల గుర్తింపు జరుగుతుంది. ఈ లైన్ చదువుతుంటే కార్పొరేట్ సెక్టార్లో పనిచేసే లక్షలాది మందికి తమ చొక్కా మీద చిరాకు రావచ్చు. బెంగళూరులో నేనొక సెక్యూరిటీస్ కంపెనీ గార్డ్ చొక్కా మీద డోబర్ మ్యాన్ అని రాసి ఉండటం చూసినప్పుడు నౌకర్కి కమీజ్ గుర్తొచ్చింది. చొక్కా చేతిమీద కుక్కల జాతిలో గొప్పదైన డోబర్ మ్యాన్ బొమ్మ ఉంది.
డోబర్మన్ అంటే ఎంత ప్రేమ ఉంటే దాని పేరుమీద కంపెనీ పెడతారు. కాని ఆ యూనిఫామ్ మీద ఆ పేరు చూసి నాకు ఇద్దరు కనిపించారు. ఎలాగైతే బాగా వెలుతురున్నప్పుడు వినోద్ కుమార్ శుక్లకి ఒకటి కాదు రెండు సూర్యులు కనిపించేవారు. అలా నాకు మనిషి మరియు డోబర్మన్ కనిపించారు. నౌకర్కీ కమీజ్లో సంతుబాబుకి చొక్కా తొడిగించే సందర్భం సరిగ్గా ఏదైనా కంపెనీలో మొదటిరోజు మీకు వాటర్ బాటిల్, ఐకార్డ్, బ్యాగ్, ల్యాప్టాప్ మరియు టీషర్ట్ ఇచ్చినట్లే ఉంటుంది. ఉద్యోగం నుండి తీసేసేటప్పుడు అవన్నీ వెనక్కి తీసుకుంటారు. మీరు లింక్డ్ఇన్లో చూసే ఉంటారు, జనం కంపెనీ టీషర్ట్, నీళ్ల బాటిల్ ఫోటోలను ఎంత గర్వంగా పోస్ట్ చేస్తారు. పెళ్లిళ్లలో పనిచేసే క్యాటరింగ్ స్టాఫ్ చొక్కాలలో కూడా నౌకరు చొక్కా కనిపిస్తుంది. ఎవరి చొక్కా వాళ్ల కొలతది కాదు, ఒకరిది ఒకరు వేసుకునే ఉంటారు.
నౌకర్కీ కమీజ్లో సంతుబాబు తన యజమానుని అడుగుతాడు, నిజం చెప్పండి, మీరేమైనా నాకు చొక్కా తొడిగించడానికి వెళ్లట్లేదు కదా? సాహెబ్ అంటాడు, చొక్కా అంటే భయపడాల్సిన పనేమీ లేదు. ఆ తర్వాత సంతుబాబుకి చొక్కా తొడిగిస్తారు. సంతుబాబు తరఫున వినోద్ కుమార్ శుక్లా ఇలా రాస్తారు, ఈ తెలివితేటల వల్ల నేను తప్పించుకోలేనని నాకర్థమైంది. తెలివితేటలతో లొంగిపోయినట్లుగా నా పరిస్థితి తయారైంది. మర్యాద, పద్ధతులు మనిషిని చాలా తొందరగా పిరికివాడిని చేస్తాయి. అలాంటి మనిషి గొడవపడడు. అయినా సరే మెహగూ మరియు పెద్దబాబు నా చొక్కా విప్పడానికి ప్రయత్నించినప్పుడు నేను నా బలం మొత్తం ఉపయోగించి వాళ్లని ఆపడానికి చూశాను. ఆ ప్రయత్నంలో నేలమీద కూలబడిపోయాను. నా ఒక చేతిని మెహగూ పట్టుకున్నాడు, ఇంకో చేతిని పెద్దబాబు. ఉద్యోగం పౌరుల నుండి పౌరసత్వ భావనను లాగేసుకుంది.
ఆ ఉద్యోగం మరియు నౌకరు చొక్కా గురించి వినోద్ కుమార్ శుక్లా ఎలా రాశారంటే, బహుశా నౌకర్ల రాజధాని అయిన ఢిల్లీని ఆయన ముందే చూసి ఉంటారు. 1994లో ఆయన నౌకర్కీ కమీజ్ రాశారు. 2025లో రకరకాల చొక్కాలలో ఇమిడిపోయిన ఢిల్లీ నౌకర్లు గాలిలో విషాన్ని వ్యతిరేకించలేదు, మౌనంగా ఊపిరి పీల్చుకున్నారు, ఊపిరితిత్తులు పాడైపోనిచ్చారు. ఇదే నవలలో శుక్లా రాస్తారు, నా జీతం ఒక బోనులాంటిది, దాన్ని బద్దలు కొట్టడం నావల్ల అయ్యే పనికాదు. ఈ బోను నాలో చొక్కాలాగా సరిగ్గా సరిపోయింది. నేను నా బలం మొత్తం ఉపయోగించి బలహీనుడిని అయ్యేంతవరకు నా జీతం తీసుకుంటున్నాను.
ఈ బోనులో ఉండి నేను సినిమా చూసేవాణ్ణి లేదా కలలు కనేవాణ్ణి. వినోద్ కుమార్ శుక్లా ఈ వాక్యాన్ని ఆ జర్నలిస్టుల కోసం కూడా రాశారు, ఎవరైతే జీతమనే బోనులో ఖైదీలై భారతదేశ ప్రజాస్వామ్యంలో విషం కలుపుతున్నారో, సినిమావాళ్ల సాంగత్యంలో ప్రజాస్వామ్యవాదులమని భ్రమింపచేస్తున్నారో. గోదీ ఛానళ్లలో మీరు ఎవరినైతే ఇంటర్వ్యూలు చేస్తూ చూస్తున్నారో, అరుస్తున్నారో, గీపెడుతున్నారో, వాళ్లంతా ఆ యజమాని నౌకరు చొక్కాలో బిగుసుకుపోయున్నారు. ఆ యజమాని వీళ్లందరికీ బలవంతంగా ఒక చొక్కా తొడిగించాడు. చదివేది వినోద్ కుమార్ శుక్లనే, కాని సమాజంలో అబద్ధాల, విద్వేషాల మంటలు పెడతారు. గోదీ మీడియా కూడా వినోద్ కుమార్ శుక్లని బాగానే గుర్తుచేసుకుంటుంది, బహుశా మీకంటే నాకంటే గొప్పగా. శుక్లలాగా మనిషి గౌరవాన్ని తాము ఎంత కాపాడామో వాళ్లకు గుర్తుకురావాలి.
చిన్న చిన్న విషయాలను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో గుర్తుకురావాలి. శుక్లా వాటిలోనే జీవితాన్ని చూసేవారు. లేదా యజమాని నరేటివ్ కోసం వాటన్నింటినీ మంటల్లోకి తోసేశారా? కనీసం నౌకర్కీ కమీజ్లోని నౌకరు తాను చొక్కా వేసుకోవడానికి నిరాకరించనని గుర్తుపెట్టుకుంటాడు. చొక్కా చింపివేసే ప్రసంగం మీరు ఆ నవలలోనే చదవండి. వినోద్ కుమార్ శుక్లని గుర్తుచేసుకోవడానికి ఆయన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయన రాతలు ఎక్కడ సరిపోతాయో ఆ స్థలాన్ని వెతకాల్సిన అవసరముంది. నిజానికి వినోద్ కుమార్ శుక్ల రచనలు ఆరావళి కొండల్లాంటివి. ఢిల్లీ నుండి గురుగ్రామ్ వెళ్లే దారిలో ఆరావళి గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు అర్థం చేసుకోవచ్చు. 100 మీటర్ల ఎత్తు దాటిన కొండనే ఆరావళిగా పరిగణిస్తారు. కాని దీనికి సమాధానం వినోద్ కుమార్ శుక్ల ముందే ఇచ్చేశారు. ఆయన రాశారు, పేదలు ఒకేలా ఉన్నప్పటికీ ఒకేలా గుమికూడారు.
50 మంది మనుషులను నరికి 50 మందిని చేసినట్లు. 50 మంది అంటే కేవలం 50 మంది. ఇంకొకరొస్తే అప్పుడు లెక్కపెట్టు 51. ఎవరైతే వినోద్ కుమార్ శుక్లని చదవలేదో బహుశా వారికోసమే ఆయన తన కవితలో ఇలా రాశారు.
ఎవరైతే నా ఇంటికి ఎప్పుడు రారో నేనే వారిని కలవడానికి వారి దగ్గరకు వెళ్తాను. ఒక పొంగిపొర్లే నది ఎప్పుడూ నా ఇంటికి రాదు. నదిలాంటి మనుషులను కలవడానికి నదీ తీరానికి వెళ్తాను. కాసేపు ఈదుతాను, మునిగిపోతాను. కొండలు, గుట్టలు, రాళ్ళు, చెరువులు, లెక్కలేనన్ని చెట్లు, పొలాలు ఎప్పుడూ నా ఇంటికి రావు. పొలాలు, కళ్ళాలలాంటి మనుషులను కలవడానికి ఊరూరా అడవులు, సందులు తిరుగుతాను. ఎవరైతే నిరంతరం పనిలో ఉన్నారో నేను తీరిగ్గా కాదు, వారితో ఒక అత్యవసరమైన పనిలా కలుస్తూనే ఉంటాను.
దీన్ని నేను నా ఏకైక చివరి కోరికగా కాక అందరికంటే ముందుండే కోరికగా ఉంచాలనుకుంటాను.
వినోద్ కుమార్ శుక్ల మరణ వార్త డిసెంబర్ 23 సాయంత్రం తెలిసింది. అదే రోజు ఉదయమే నిర్మల్ వర్మ డైరీ ధుందుసే ఉట్టి ధున్ తిరగేస్తున్నాను. నిర్మల్ వర్మ కిర్రుమనే శబ్దం గురించి రాస్తారు. ఈ కిర్రుమనే శబ్దం ఏంటి? ఎవరైనా తమ లోపల వింటున్నారా? నిర్మల్ వర్మ రాస్తారు. బస్సు కిటికీలోంచి ఒకదాని తర్వాత ఒకటి బంగ్లాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. వాటిని చూసి నా లోపల ఏమీ కలగలేదు. కేవలం ఒక వింత ఆశ్చర్యం వేసింది, ఇక్కడ జనముంటారా అని. ఒక సంవత్సరం నుండి ఇంకో సంవత్సరం వరకు బతికే జ్వరం మరియు భయం ఎప్పటికీ ముగియనిది, కేవలం మృత్యువులో అంతమయ్యేది. ఎముకల గూడు ఎలక్ట్రిక్ శ్మశానవాటికలు కిర్రుమంటూ కూలిపోతుంది. దేనికోసం? కిర్రుమంటూ కూలిపోతుంది.
మంగలేష్ డబ్రాల్ రాశారు. వినోద్ కుమార్ శుక్లా గురించి అత్యంత హృద్యమైన విషయమేంటంటే, ఆయన ఎప్పుడూ చిన్న ప్రదేశాల్లోనే ఉండేవారు. పెద్దవని పిలవబడే ప్రదేశాలకు దూరంగా ఉండేవారు. వినోద్ కుమార్ శుక్లా కవిత ఇది. నాలో ఉన్నదంతా కేవలం వేరు మాత్రమే. వేర్ల నుండి కూడా పుట్టుకొచ్చేవి వేర్లే, వాటి నుండి కూడా పుట్టేవి వేర్లే. నాకు ఆకులు రాలడం అస్సలు ఇష్టంలేదు. అందుకే రాసేవాళ్లు వినోద్ కుమార్ శుక్లా గురించి నోట్ చేశారు. పెద్ద రచయిత అయిన తర్వాత కూడా తన రచనల్లో, తన ఉనికిలో చాలా సాధారణంగా ఉండేవారని, చిన్నగా ఉండేవారని. ఎవరూ పేరు గుర్తుపెట్టుకొని ఆ చిన్న హాల్ట్ లేదా స్టేషన్లాగా, కాని రైల్లోంచి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇక్కడ కూడా ఎవరైనా ఉంటారా అని. బండి ఆగినప్పుడు దిగుతారేమో, అడుగుతారేమో, ఎవరుంటారు ఇక్కడ అని. ఆ మామూల్ హాల్ట్ లాగానే హిందీ సాహిత్య ప్రపంచంలో ఉండేవారు వినోద్ కుమార్ శుక్లా.
ఆయన రూపకాలు అద్భుతంగా ఉంటాయి. దృశ్యాలు ఎలా ఉంటాయంటే, సెల్ఫీలు తీసుకునే లక్షలాది మందికి అందకుండా పోయినట్లు. లక్షలాది మంది తమ మాట చెప్పలేకపోతున్నారు. వాళ్లకు చెప్పడం రాదు. వాళ్లు జీవితమంతా ఆధ్యాత్మికత పేరుతో రంగుల కథలు చెప్పేవాళ్ల వెనక పరిగెడుతూ ఉంటారు. కాని అత్యంత అద్భుతమైన మరియు సాదాసీదా కథకుడిని మాత్రం మిస్ అయ్యారు. వినోద్ కుమార్ శుక్లా చూడాలనుకున్నారు, చూస్తూనే ఉన్నారు. తన ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకున్నారు, దూరం నుండి తన ఇంటిని చూడటానికి. మీరెప్పుడైనా మీ ఇంటిని దూరం నుండి చూశారా? చూడటానికి ఇంటి నుండి బయటకు వెళ్లారా? మీరెప్పుడైనా ఏదైనా ప్రభుత్వాన్ని మీ భక్తి నుండి దూరంగా జరిగి చూశారా? ఒక ర్యాలీలో 2 కోట్ల రూపాయల టీ సమోసాలు ఎలా తింటారని అడిగారా? మీరెప్పుడైనా ఎవరి నిరాశనైనా అనుభవించారా? పేరు పక్కన సర్ అని ఉన్నాక ఓటర్ లిస్ట్ నుండి పేరు తొలగించబడిన ఆ వ్యక్తి నిరాశను,
చొరబాటుదారుడని చెప్పి పేరు కొట్టేస్తామని బెదిరిస్తున్నప్పుడు కలిగే నిరాశను, లేకపోతే మీరు వినోద్ కుమార్ శుక్లా పాఠకులు ఎలా అవుతారు?
మీరందరూ, అంటే నౌకరు చొక్కా వేసుకున్న పౌరులు, జాతీయ గీతం మరియు దేశభక్తి గీతాల గొడవలో పడిపోయిన వారం కవిత్వ పుస్తకం ఏదీ కొనకపోతే పర్వాలేదు. మిమ్మల్ని బిజీగా ఉంచడానికి బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన ఏదో ఒక అంశం రోజూ ఇస్తారు. లేదా ప్రధానమంత్రి మోవీ అస్సాం గురించి అబద్ధం చెప్పేస్తారు. కాలేజీ చదువు తర్వాత ఎప్పుడూ చదవని వారి గురించి వినోద్ కుమార్ శుక్లా ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. పెళ్లైన తర్వాత 20-20 ఏళ్ల వరకు ఏ పుస్తకం కొనని, చదవడం అవసరమని భావించని వారి గురించి కూడా. ఇలాంటివాళ్లు వినోద్ కుమార్ శుక్లా ముందు సిగ్గుపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మీరు జీవితంలో ఈ తరగతి పాసయ్యి ఆ తరగతికి వెళ్లడానికే వచ్చారు. ఈ పనిని మీరు ఎన్నో ఏళ్లు చేశారు కూడా. ఎన్నో ఏళ్ల తర్వాత మీరు కాలేజీ పాసయ్యారు.
మీరు జీవితంలో ఉద్యోగం చేయడానికే వచ్చారు. ఉద్యోగంలో మీ శ్రమ దోపిడీ జరుగుతున్నప్పుడు కూడా మీరు అదే పనిచేశారు. జీతం తక్కువ వచ్చినా సరే, ఉద్యోగం నుండి తీసేసినా సరే, మీరు ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ జీవితంలో మీరు ఏ పనికోసం తయారు చేయబడ్డారో దాన్నే నమ్ముకున్నారు. దానికోసమే ఈ ప్రపంచంలోకి వచ్చారని. వినోద్ కుమార్ శుక్లకి మీతో ఏ ఫిర్యాదు లేదు. ఆయన పుస్తకాల కవర్ పేజీ చూసి మీరనుకోవచ్చు వినోద్ కుమార్ శుక్లని చదివారని. ఎలాగైతే ప్రధానమంత్రి మోదీ ప్రసంగం వినగానే భారతదేశ చరిత్ర మొత్తం చదివినంత సంతృప్తి మీకు కలుగుతుందో అలా. ఈ ఫిర్యాదులన్నింటికీ అతీతంగా వినోద్ కుమార్ శుక్లా రాస్తూనే వెళ్లారు, రాస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన రచనలను కొనుక్కుని చదివే పాఠకుల సంఖ్య లక్షల్లో ఉందని చెబుతారు.
వినోద్ కుమార్ శుక్ల పుట్టాక స్కూలు కాలేజీ యాత్ర కూడా చేశారు. అదే క్రమంలో జబల్పూర్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు. చదివారు, చదివించారు కూడా. ఎవరైనా ఎప్పుడైనా అడిగే ఉంటారు కదా, సొరకాయ నాటడానికి సరైన సమయం ఏది అని. లేదా కాకరకాయ ఎండిపోకుండా ఉండాలంటే వినోద్ గారు ఎప్పుడెప్పుడు నీళ్లు పోయాలి అని. మనం మన సాహిత్యకారులను ఎంత తక్కువ అడుగుతాం, వారిని తక్కువ చదువుతాం, దాని గురించి బాధలేదు. కనీసం వినోద్ కుమార్ శుక్లని అడగాల్సింది ఢిల్లీ ఇళ్లకోసం రాయ్పూర్ నుండి ఏ మొక్క తీసుకెళ్లాలి. ఢిల్లీ అంటే విసుగచ్చి రాయ్పూర్కి తిరిగి పారిపోని మొక్క ఏదైనా ఉందా? ఢిల్లీలో ఉండాల్సి వస్తే వాడిపోని మొక్క ఏదైనా ఉందా? వీడియో చేసే తొందరలో ఇదే జరుగుతుంది. చదవడం మిగిలిపోతుంది, అడగడం కూడా మిగిలిపోతుంది. నమస్కారం, నేను రవీష్ కుమార్.